പാരസൈറ്റ്.
വിശ്ലേഷണ ഉഷാറാണി ആക്കേണ്ട.
2020 ఆస్కార్ అకాడమీ అవార్డుల్లో బెస్ట్ పిక్చర్ అవార్డు పొందిన సినిమా. 92 ఏళ్ల ఆస్కార్ అవార్డుల చరిత్రలో ఇప్పటిదాకా ఇంగ్లీష్లో కాకుండా వేరే భాషలో తీసిన సినిమాకి అవార్డు ఇవ్వడం ఇదే మొదటిసారి. కాబట్టి చరిత్రాత్మక సినిమా కదన్నమాట. ఇది సియోల్, దక్షిణ కొరియా రాజధాని సమాజంలో రెండు ఎక్స్ట్రీమ్స్లో ఉన్న రెండు కుటుంబాలు కథ. ఒకటి బాగా సంపన్నులైన పార్క్ కుటుంబం, రెండోది పేదరికంలో ఉన్న కిమ్ కుటుంబం. దక్షిణ కొరియాలో ఈ పేర్లు చాలా కామన్. కథలో పేర్లన్నీ మనకి గందరగోళం కలిగించే అవకాశం ఉంది, ఓపిక అవసరమని ముందే హెచ్చరిక జారీ చేయడమైంది. వర్గ వివక్ష అంటే ధనిక వర్గం పేదవర్గాల మధ్య తేడాలు, ఆర్థిక అసమానతలు, వాటి వల్ల పేదల కష్టాలు, వాళ్ళు ఎలాగైనా సంపన్నులకి బుద్ధి చెప్పాలనే లేదా తాము కూడా వాళ్ళలే బతకాలనే ప్రయత్నాలు. ఇది క్లుప్తంగా ఇతివృత్తం. కిమ్ కుటుంబ సభ్యులు వరుసగా మోసపూరితంగా ధనికులైన పార్కుల ఇంట్లో చేరి తాము కూడా అలా జీవించాలని చేసే, కానీ పాపం చివరికి భంగపడేదనుకోండి, ఆ సినిమా ఇది. దిస్ ఈజ్ ఏ యూనివర్సల్ థీమ్ అండ్ దట్స్ వై ఇట్ ఈస్ బీయింగ్ లైక్డ్ బై నాట్ ఓన్లీ జనరల్ పబ్లిక్ బట్ ఆల్సో క్రిటిక్స్. కిమ్ కుటుంబంలో తండ్రి కీ తాయిక్, తల్లి చంగ్ సూక్. దాదాపు సెల్లార్ లాంటి గ్రౌండ్ ఫ్లోర్ కంటే కింద ఉన్న చిన్న ఇంట్లో నివసిస్తుంటారు. చుట్టూ మురికి నీరు, దుర్వాసనలు, కీటకాలు, వైఫై సరిగ్గా రాకపోవడం, వచ్చినప్పుడు దాని మీద జోకులు వేసుకోవడం, ఇలాంటివి అలవాటుగా మారిన పరిసరాల్లో ఉంటారు. వాళ్ళ కొడుకు కీవు. ఒకరోజు అతని స్నేహితుడు ఒక అతను తను కొన్ని రోజుల్లో ట్యూషన్ మాస్టర్ పని వదిలేస్తున్నానని, ఆ ఉద్యోగంలో కీవు చేరాలని చెప్తాడు. ఒక సంపన్న కుటుంబంలో స్కూల్లో చదివే అమ్మాయికి ఇంట్లో ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పే టీచర్ అతను. కీవు అక్క కీ జియోంగ్ ఆర్టిస్ట్. కాలేజీ విద్యార్థిగా సర్టిఫికెట్ ఆమె చేత కంప్యూటర్లో తయారు చేయించి తను డిగ్రీ చదువుతున్నట్టు అబద్ధం ఆడి పార్క్ కుటుంబంలో ఆ టీచర్ ఉద్యోగం సంపాదిస్తాడు కీవు. అంటే నానా రకమైన దుర్వాసనలు ఉండే, అత్యంత ప్రైవేట్ సీన్లు బాగా ఆటంగా కనిపించే నేపథ్యం నుంచి అందమైన పచ్చిక బయళ్ళు, పూల తోటలు, విశాలమైన ఆకాశం ఇవన్నీ కనిపించే నేపథ్యానికి వెళ్ళి పడతాడు. పార్క్ కుటుంబం ఉండే ఇల్లు అత్యద్భుతంగా, అతి సుందరంగా ఒక ఆర్కిటెక్ట్ నిర్మించిన ఒక రాజభవనం లాంటిది. ఆ ఆర్కిటెక్టు అందులో పెద్ద అండర్ గ్రౌండ్ బంకర్ లాంటిది కూడా నిర్మిస్తాడు. కానీ దాని గురించి తర్వాత ఆ ఇల్లు కొన్న పార్క్ కుటుంబానికి తెలియదు. కుటుంబ పెద్ద పార్క్ వ్యాపార పనుల్లో బిజీగా ఉంటాడు. ఆయన భార్య యువన్ క్యో కాస్త కంగారు మనిషి టైప్లో ఉంటుంది. ఒక కూతురు 15 ఏళ్ల డాహాయ్, ఒక 10 ఏళ్ల కొడుకు డాసోంగ్. హౌస్ కీపర్ కమ్ కుక్, ట్యూటర్లు, పనివాళ్ళ మీద ఆధారపడిన ప్రపంచం వాళ్ళది. ఆ అమ్మాయికి ట్యూషన్ మాస్టర్గా చేరిన కీ వు తనతో రొమాన్స్ మొదలెడతాడు. దాంతోపాటు ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళందరి స్థానాల్లో తన కుటుంబ సభ్యులు వస్తే అందరూ హాయిగా అక్కడే బతకచ్చు కదా అని ప్లాన్ వేస్తాడు. రకరకాలుగా ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళని ట్రాప్ చేసి వెళ్ళగొట్టి ఆ స్థానాల్లో తన అక్క, తండ్రి, తల్లి కూడా చేరేలా చేస్తాడు. బిహేవియరల్ సమస్యలు ఉన్న కొడుక్కి ఆర్టిస్టిక్ కౌన్సిలింగ్ చేసే పనిలో అక్క ప్రవేశిస్తుంది. తల్లి హౌస్ కీపర్ని వెళ్ళగొట్టి ఆ స్థానంలో ప్రవేశిస్తుంది. తండ్రి డ్రైవర్గా వస్తాడు. ఒకసారి పార్క్ కుటుంబం అంతా ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు కిమ్ కుటుంబం అంతా ఇంట్లో విలాసాలన్నీ అనుభవిస్తూ ఉండడం చూస్తే అచ్చం మన సినిమాలు, ప్రత్యేకించి తెలుగు సినిమాలు గుర్తొస్తాయి. అస్సలు గుర్తురాలేదు ఇది అంతర్జాతీయ సినిమా అనే వాళ్ళకి ఓకే ఓకే మీ ఇష్టం, ఆ అంతర్జాతీయలో ఇండియా లేదన్నమాట. సరిగ్గా ఆ టైంలో కిమ్ కుటుంబం మోసపూరితంగా వెళ్ళగొట్టిన హౌస్ కీపర్ మూన్ గ్వాంగ్ తిరిగి వస్తుంది. ఏళ్ల తరబడి ఆ ఇంటి సెల్లార్లో తన భర్త గ్యూన్సే నివసిస్తున్న సంగతి కొత్త హౌస్ కీపర్ చుంగ్ సూక్కి చెబుతుంది. ఎందుకంటే అతను వ్యాపారంలో దివాళా తీసి అప్పులిచ్చిన వాళ్ళని తప్పించుకోవడానికి అక్కడ దాక్కుంటాడు. భార్య హౌస్ కీపర్ కాబట్టి తిండి పెడుతుంది ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. పార్క్ కుటుంబం ఆ ఇల్లు కొనక ముందు నుంచి ఆయన అందులోనే ఉంటాడు. ఇంటి యజమానులైన పార్క్ కుటుంబానికి ఇదంతా తెలియకుండానే జరుగుతుంటుంది. ఇప్పుడు హౌస్ కీపర్గా ఆవిడ ఉద్యోగం పోయింది కాబట్టి కొత్త హౌస్ కీపర్ అయిన సూక్ని కూడా అలా అతనికి తిండి పెట్టమని అడుగుతుంది. ఓరి దేవుడా అని మీకు అనిపించిందా, అసలు సెల్లార్ని నిల్లు ఎప్పుడూ కొనకూడదు. ఒకవేళ కొన్నా అది ముందు తర్వాత కూడా ఒక్కసారైనా చెక్ చేయకుండా ఉండకూడదు అని గట్టిగా అనిపించింది కదా. అలా చేయకపోతే కిమ్ కుటుంబం వాళ్ళు మోసంతో ఉద్యోగాలు సంపాదించిన సంగతి చెప్పేస్తానని బెదిరిస్తుంది. వీళ్ల మధ్య గొడవ జరుగుతుండగా యజమాని పార్క్ కుటుంబం ట్రిప్ నుంచి అనుకోకుండా పెద్ద వర్షం రావడంతో వెనక్కి వచ్చేస్తుంది. వాళ్ళకి తలుపు తీసేలోగా పాత హౌస్ కీపర్ ఆమె భర్తతో కిమ్ కుటుంబానికి కోట్లాడి జరుగుతుంది. మూంగికి చావు దెబ్బలు తగులుతాయి. ఆమెని భర్తని మళ్ళీ కిమ్ కుటుంబం సెల్లార్లో దాచేస్తుంది. అక్కడ పాత హౌస్ కీపర్ చచ్చిపోతుంది. ఆమె భర్త దాదాపు పిచ్చిపట్టిన స్థితిలోకి వెళ్తాడు. ఇక్కడ ట్రిప్ నుంచి ఇంటికి వచ్చిన పార్క్ గారి భార్య తన కొడుకు చాన్నాళ్ల కిందట సెల్లార్లోకి దెయ్యాన్ని చూశాడని చెబుతుంది. ఆ మన్నాడు ఆ కొడుకు పుట్టినరోజుకి పెద్ద పార్టీకి ప్లాన్ చేస్తారు. కానీ ఆ రాత్రి పార్కుల ఇంట్లో పని ముగించుకుని కిమ్ కుటుంబం ఇంటికి వెళ్లేసరికి భారీ వానకి సబ్బేస్మెంట్లో ఉండే వాళ్ల ఇల్లు నీళ్లతో నిండిపోయి పరమ భీభత్సంగా తయారవుతుంది. ఆ ప్రాంత జనం అంతా ఒక పెద్ద జిమ్లోకి వెళ్ళి రాత్రి గడుపుతారు. అదే రోజు పార్కుల కొడుకు పుట్టినరోజుకి వాళ్ళందరినీ పిలవడంతో కిమ్ కుటుంబం అంతా వస్తారు. కీవు కూడా వెళ్తూ తన ఇంట్లో ఉన్న ఓ పెద్ద మ్యాజిక్ రాయిని తీసుకెళ్తాడు. ఆ రాయిని పట్టుకుని సెల్లార్లోకి వెళ్తాడు. అక్కడ ఉన్న పాత హౌస్ కీపర్ భర్త గుయన్ని దాంతో కొట్టాలని అనుకుంటాడు. కానీ అతనే రివర్స్లో కీవుని ఆ రాయితోనే గట్టిగా కొడతాడు. ఈ రాయిది ఇంకో పెట్టగదనుకోండి. వీళ్ళంతా కొట్టుకుంటూ పార్టీ మధ్యలోకి వచ్చేసరికి అతిథులంతా అడిలిపోతారు. బర్త్డే బాయ్ అయిన పార్కుల కొడుకు దెయ్యాన్ని, అదే సెల్లార్లో దాక్కుని నివసించే గుయన్నే దెయ్యం అనుకుంటాడు. చూసి షాక్ తింటాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళమంటాడు పార్క్. కానీ ఈ గొడవల మధ్యలో ఏళ్ల తరబడి సెల్లార్లో ఉంటున్న గుయన్సే నుంచి చెడ్డవాసన వస్తోందని, పార్క్ చెడ్డగా ప్రవర్తించడం వల్ల కోపంతో కీవు తండ్రి కీ తాయిక్ అతన్ని కత్తితో పొడిచేసి పారిపోతాడు. అంతకుముందు నుంచి పార్క్ డ్రైవర్లు పనివాళ్ల నుంచి దుర్వాసనలు వస్తాయని వెక్కిరిస్తుంటాడు. అవన్నీ కలిసి కీ తాయిక్ అసహ్యం కలిగి అతను చంపేస్తాడనమాట. ఇక్కడ ఇంకో విషయం, పేదవాళ్ల దగ్గర చెమట కంపు ఎట్సెట్రా వాసనలు వస్తాయని సంపన్నులంతా భావిస్తారని, అందుకు పేదవాళ్ళకి కోపం వస్తుందని దర్శకుడు ఇలా చెప్తాడనమాట. ఈ సినిమా నచ్చిన వాళ్ళంతా నాతో సహా నెక్స్ట్ టైం ఎవరి దగ్గర నుంచి అయినా చెమట వాసన వస్తే ముఖం చిట్లించాలనుకుంటే ఆగి ఆలోచించగలరు. సరే, మళ్ళీ సినిమా విషయానికి వస్తే, తలకి తగిలిన దెబ్బకి బ్రెయిన్ సర్జరీ జరిగిన కొన్ని వారాల తర్వాత కీవు ఆసుపత్రిలో మేల్కొంటాడు. అతడు తల్లి మీద పార్క్ కుటుంబాన్ని మోసం చేసినందుకు కేసులు పెట్టి శిక్ష వేస్తారు. ప్రొబేషన్తో వదిలేస్తారు. అతని అక్క గాయాలతో మరణిస్తుంది. పార్క్ను చంపి పారిపోయిన తండ్రి మాయమైపోతాడు. అసలు సెల్లార్లో ఉంటున్న గుయన్సే ఎవరో, ఈ గొడవలన్నీ ఎందుకు జరిగాయో పోలీసులకు కూడా అర్థం కాదు. తర్వాత ఈ కథంతా తెలియని ఇంకో విదేశీ కుటుంబం పార్క్లో ఇల్లుకుంటుంది. కీవు ఒకసారి ఆ ఇంటి వైపు వెళ్ళినప్పుడు అక్కడ సెల్లార్లోనే తన తండ్రి దాక్కుని బతుకు వెళ్లదీస్తున్నాడని తెలుస్తుంది. మోర్స్ కోడ్ ద్వారా అతను చెప్పిన విషయాలకు జవాబులిస్తూ కీవు తన పాత ఇంట్లోంచి తండ్రికి ఉత్తరం రాయడంతో సినిమా ముగిస్తుంది. ఎప్పటికైనా బోలెడు డబ్బు సంపాదించి ఆ ఇల్లు కొంటానని ఆ ఉత్తరంలో రాస్తాడు అతను. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా మట్టుకు స్టఫ్ అండ్ నాన్సెన్స్. దాన్ని బాగా తగ్గిస్తే సినిమా విలువ చాలా పెరిగేది. సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది. అందులోనే మొత్తం కథ అంతా ఉంటుంది. ఇలా సమాజంలో రెండు చివర్లలో ఉన్న రెండు కుటుంబాలు, వర్గాలు ఒకదాని మీద ఒకటి పరాన్నజీవుల్లా బతకడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి పారసైట్ అని పేరు పెట్టాడు దర్శకుడు బాంగ్ జోన్ హో. పార్క్ కుటుంబ పెద్ద అత్యంత సంపన్నంగా ఉన్న తన ఇంట్లో మెట్లెక్కుతూ పైకి వెళ్లడం నుంచి కిమ్ ఇంటి పెద్ద గ్రౌండ్కి దిగువలో ఉన్న తన ఇంటికి చీకట్లోకి లోతుగా దిగుతూ వెళ్లడాన్ని సింబాలిక్గా చూపించడం వరకు ప్రతి సీన్లోనూ దర్శకుడు ఆలోచన, అతడి ముద్ర స్పష్టంగా కనిపిస్తూ అతడి ఉద్దేశాన్ని తెలియజేస్తుంటాయి. ఇలాంటి కథకి డెప్త్ రావాలంటే, చూస్తున్న దృశ్యం తేలిపోకుండా ఉండాలంటే వెనక ఉండే సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అత్యంత ముఖ్యమైన అంశం. దాన్ని జంగ్ జే ఇల్ గొప్పగా సమకూర్చాడు. ప్రస్తుతం చాలా చోట్ల, ముఖ్యంగా మన దేశంలో కొరియా సినిమాలకి చాలా ఆదరణ లభిస్తుంది. డార్క్ కామెడీలు, డ్రామా వీటిలో ఎక్కువ. అలాంటి డార్క్ కామెడీ లేదా ట్రాజిక్ కామెడీ టైప్కి చెందినది పారసైట్ సినిమా కూడా. నటీనటులంతా చక్కటి ప్రతిభ కనిపించారు. డిగ్రీలో సోషియాలజీ చదువుకున్న దర్శకుడు బూంగ్ జూన్ హో విద్యార్థి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాడు. తను వచ్చినది మంచి లేదా అప్పర్ మిడిల్ క్లాస్ నేపథ్యంలోంచి అయినా పేదల మీద సానుభూతి చూపిస్తూ సినిమాలు తీస్తాడు. పారాసైట్ కన్నా ముందే ఇంకొన్ని సినిమాలు కూడా ఈయనకి అంతర్జాతీయ అవార్డులు లభించాయి. రోబోటైప్ డిజిటల్ మాన్స్టర్తో తీసిన ద హోస్ట్ సినిమా అంతర్జాతీయంగా బాగా పాపులర్ అయ్యి పేరు సంపాదించింది. తర్వాత సమాజంలో వర్గభేదాల మీదే తీసిన ఇంకో సినిమా పారాసైట్ లాగా స్నో పియర్సర్, ఇది కూడా అంతర్జాతీయంగా పేరు డబ్బు అవార్డులు సంపాదించింది. బోంగ్ సినిమాలు ఇంతలా అన్ని అవార్డులు సాధించినా అకాడమీ అవార్డు మాత్రం రాలేదనే అభిమానుల బాధ తీరేలా ఈసారి అది కూడా వచ్చింది. కథ ప్రపంచంలో ఎక్కడైనా జరిగేలాంటిదే కాబట్టి అందరూ ఐడెంటిఫై చేసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ దేర్ ప్రిఫరెన్సెస్ అండ్ ఆర్ ప్రయారిటీస్. కానీ అసలు ద డిబేట్ దట్ దిస్ మూవీ రేజెస్ ఈజ్ డిఫరెంట్. మొన్నే జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో విడుదల చేసిన ఒక రిపోర్టు ప్రకారం ప్రపంచంలో 1% మంది దగ్గర ఉన్న డబ్బు మిగిలిన 70-80% మంది దగ్గర ఉన్న డబ్బుకు సమానం. ఇంత ఘోరంగా అసమానతలు ఉన్నందువల్లే ఇలాంటి కథలు, అంటే సంపన్నులని పేదలు మోసం చేసి బతికే కథలు చాలా మటుకు పొయిటిక్ జస్టిస్లా ఉండి మన ఈగోలని ఆనందపరుస్తాయి. గతంలో ఇలాంటి అణిచివేత పరిస్థితుల్లోనే ఉద్యమాలు విప్లవాలు వచ్చాయి. ఇప్పుడు అలా కాకుండా ఎక్కువగా మోసాలు నేరాలు జరుగుతున్నాయి. బాగా డబ్బున్న పార్క్ కుటుంబాన్ని, పేదలైన కుటుంబం మోసం చేయడాన్ని మనం అట్లీస్ట్ చాలామంది అన్యాయంగా చూడరు కదా. డబ్బులున్న వాళ్ళకి అలా కావాల్సిందే అని అనుకుంటారు. కానీ అదే తరహా మోసాలు ఆ పేదలు మధ్యతరగతి వాళ్ళకో ఇతర పేదలకో చేస్తేనో? బీహార్ వాళ్ళు చేసే ఆర్థిక ఆన్లైన్ మోసాల్లో ఎక్కువ అలాంటివే కదా, వాటిని మనం జస్టిఫై చెయ్యలేం కదా. మరి సంపన్నులకు అలా చేస్తే వై డూ వీ రిలీజ్ దెమ్? మానవ స్వభావం అంతేననుకుంటే చాలదు ఇక్కడ. అందుకే ఈ కథ ముగింపులో కిమ్ కుటుంబం కూడా అన్ని రకాలుగా నష్టపోయినట్టే చూపించారు. అంటే మోసం చేసిన పేదవాళ్ళు కూడా నెగ్గలేదు. నో పొయెటిక్ జస్టిస్ అండ్ ఈగో సాటిస్ఫాక్షన్ ఫర్ ది అపోనెంట్స్ ఆఫ్ ది రిచ్ అండ్ వాట్ ఎవర్ దేర్ ప్రాబ్లమ్స్, బోత్ దీస్ క్లాసెస్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ది మూవీ. యాజ్ ఫార్ యాజ్ ఐ అండ్ పీపుల్ లైక్ మీ యామ్ కన్సర్న్డ్, దిస్ పాయింట్ మస్ట్ హ్యావ్ గాటెన్ ఇట్ ది కోవెటెడ్ అవార్డ్. అదొక్కటే కాదు, డబ్బున్న వాళ్ళంతా ఆ డబ్బుని అన్యాయంగానే సంపాదించారనుకోవడం కూడా పొరపాటే. దిస్ పెర్సెప్షన్ ఈజ్ ఆల్సో డిబేటబుల్. అలా అయితే ప్రస్తుత సమాజంలో ఏమీ లేని దశ నుంచి స్టార్టప్లు ఇతరాల ద్వారా పైకొచ్చిన ఎంతోమంది మాట ఏంటి?